ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमःशुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायशबद्धेषु नित्यं भागवतसेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकां करोति वाचालं पंगं लंगायते गिरिं यत्कृपां तमहं वन्दे श्रीगुरुं दिनतारिणं
श्रीमद्भागवतं एकादश स्कंदम ऐदो अध्यायं ऐदो श्लोकं
विप्रः राजन्यवयसो वा हरे प्राप्ता पदान्तिकं श्रौतेनां जन्मनाम् अतः अपि मुह्यन्ति अन्यायवादिनां विप्रो राजन्य वैश्यो वा विप्रो राजन्य वैश्यो वा हरे प्राप्त पदान्तिकम् हरे प्राप्त पदान्तिकम् श्रौतेन जन्मनाथापि स्तौतेन जन्मनाथापि मुह्यन् आत्मायमादिनां मुह्यन् आत्मायमादिनां विप्रः
ब्राह्मणुलु राजन्य वैश्यो क्षत्रियुलु वैश्यलु वाम लेदा हरे श्रीहरि యొక్క ప్రాప్తం దరిచేరుటకు అనుమతింపబడినమాట పదాంతికం పాదపద్మల చెంతకు
శ్రౌతేనా జన్మనాం
ద్విజితం పొంది అధాం పిమ్మట అపి ఆయనను ముహ్యంతి భ్రమితులగుదురు అన్యాయవాదినాం నానా రకులము లౌకిక సిద్ధాంతము చేపట్టి అర్థము భాష్యం చెప్పింది ఏసీ భక్తులైన ప్రభుపాద పరిశిష్యులు భావము. ఇంకొక పక్క బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ద్విదిత్వం పొందిన ద్వారా శ్రీహరి పాదపద్మం చేరుటకు అనుమతింపబడిన పిమ్మట భ్రాంతులై నానా ప్రకారముగు లౌకిక సిద్ధాంతములు చేపడుదురు. భాష్యం కొద్దిపాటి జ్ఞానం మహాప్రమాదకరమని చెప్పబడింది. తమ సాంఘిక స్థితిని గర్వించుచు తత్కారణంగా శ్రీహరి పూజను నిర్లక్ష్యపరిచిన వారు ఈ శ్లోకం నందు నిందించబడింది. ముఖ్యం అన్యాయవాదిన వర్ణాశ్రమ పద్ధతి అందలి అత్యున్నత ఇంద్రియ భోగముకే అనురక్తైన అటువారు ఏమాత్రమో లోకం కానట్టి పరతత్వమునకు బదులుగా భ్రాంతిమయము లౌకిక తత్వంకే ఎక్కువగా ఆకర్షలగురు. ఈ శ్లోకం నందు తెలబడినట్లు వైదిక విధానందు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు గాయత్రీ మంత్రోపదేశం పొందినవారై ద్విజులని అంటే అత్యంత నాగరికులని భావించబడుదురు. వేద అధ్యయనం ద్వారా వేద మంత్రోత్సవం ద్వారా అనుష్ఠానం ద్వారా హరి గురు సేవ ద్వారా అట్టి జనులు క్రమంగా భగవత్ పాదపద్మం చెంతకు రాగలరు. అట్టి మహోన్నత స్థితిలో ఉన్న వ్యక్తి తన పదం చే గర్భిధరించో లేదా వర్ణాశ్రమములకు నిస్సందేహంగా లభ్యమేడి స్వర్గసుఖంకై మోహితుడైంచో అట్టి మోహగ్రస్తుడు జన్మముచ్చుల భ్రాంతిమయ స్థితికి తిరిగి చేరును. శ్రీమద్ భాగవతనంది ప్రథమ శ్లోకంలో వర్ణితమైనట్లు ముక్తేంతి యస్సూరయ, అత్యున్నత పదంలో ఉన్న దేవతలయన్ను మాయా ప్రలోభములకు బలి అవుచుందురు. అసత్తును భోగించడి తమ భ్రాంతిమయ కోరికను సమర్థించుకున్నట్టుకు అట్టు మూర్ఖులు శ్రీహర పూజా అవసక్తను తక్కువ చేయొచ్చు. వేదమందరి కర్మకాండ భాగమును సమాన ప్రాధాన్యత విద్దుగా వసుకుచు వారు తమ తామే ధిక్కరించుకుందరు. అట్టి కుహాన హేతువాదులు భగవద్గీత 2:42 యందు ఇట్లు వర్ణించబడింది. యామిమాం పుష్పితం వాచం ప్రద్యంతంత విపచ్చిత వేదావాదర తాపాద నాణ్యదస్తివాదినాం. స్వర్గలోక ప్రాప్తి, ఉన్నతజనము, అధికారం వంటి పొందుటకై వివిధమైన కర్మలను ఉపదేశించడి వేదమునందలి మధురమైన వాక్కుయడ అల్పజ్ఞుల అనుతరులు. భోగానుభవము, సంపన్న జీవితము కోరువారొకటే అట్టివారు దానికి మించింది వేరొకటి లేదని పరుగుదురు. భగవద్గీత అందరి ఈ శ్లోకమును శిల ప్రభుపాదాల భాష్యం దాని అందు వర్ణితమై వర్జితమైన అపరాధనుల గురించి స్పష్టమైన చిత్రం వసగలదు. సాధారణంగా జనులు మందమతులందురు. అజ్ఞాన కారణంగా వారు వేదమందల కర్మకాండ భాగంలో సకామ కర్మలేడనే అనురక్తులగుదురు. మదిర, మగువ, లౌకిక వైభవములు పుష్కలముగా లభించే స్వర్గములనందు ఇంద్రియ భోగ జీవితము అనుభవించట తప్ప వారు ఏదీ కోరరు. స్వర్గలోక ప్రాప్తికి పెక్కు యజ్ఞములు వేదములందు ప్రతిపాదించబడినవి. స్వర్గలోక ప్రాప్తిని కోరుకున్నవారు అట్టి యజ్ఞములు ఆచరించే తీరవని చెప్పబడింది. అల్పజ్ఞాన జనులు అదే వేదముల సంపూర్ణ ప్రయోజనం తలుతురు. అట్టి అనుభవశూన్య జనులకు కృష్ణ భక్తి భావన ఎందు స్థిర ప్రయోజనము నెలకొనుట అతి కష్టము. విషవృక్ష పుష్పమేడ ఆకర్షణం పరిమాణం ఎరగిన మూర్ఖుడు వాటి పట్ల ఆకర్షుడై మందమతులు అటు స్వర్గవైభవములకే వాని ఎందు ఇంద్రియ భోగంచే ఆకర్షణలగుదురు. చాతుర్మాస వ్రతమును పాటించి వారు సోమరసపానంతో అమృతత్వమును శాశ్వత ఆనందం పొందనని వేదమైన కర్మకాండ భాగం నుంచి చెప్పబడింది. సోమరసంతో బలం పొంది ఇంద్రియ భోగమునకు పటుత్వము సాధింపకూడని వారు ధరణపై కొందరున్నారు. అటు వారు భవబంధనను ముక్తి ఏడ శ్రద్ధ చూపక కేవలం ఆర్భాటం కలిగిన వైదిక యజ్ఞమంది రతురగురు. భోగాలసులైనట్టు వారు స్వర్గలోక భోగం తప్ప అన్యము కోరరు. స్వర్గమునందు నందనకామనుడి ఉద్యానం కలదని దాని అందు సుందరసి సాంగత్యం కోరినంత సోమరసం లభ్యమని చెప్పబడింది. అంటే దేహపర సౌఖ్యము నిక్కముగా కాంపూర్ణమైంది కనుక భౌతిక జగత్తుకు ప్రబులమనుడి భావంతో లౌకికము తాత్కాలిక సౌఖ్యం పట్ట అందుకులై ఉండి వారు పెక్కులు కలరు. ఈ శ్లోకం మీద ముఖ్యంగా విశేషం ఏమనగా వేదమునందలి లౌకిక భాగములకి ఆకర్షలేని భ్రమిత లౌకులు పరమభక్తైన భగవాను యొక్క పరమ సామ్యత విస్మరించరు. అదే సమయమున వేదాయనంగా తమ మహోన్నత స్థానం కూడా వారు కాపాడుకుని కోరుదురు. అట్టి కపట వ్యక్తులు జైమిని వంటి లౌకిక తత్వవేత్తలు ఆశ్రయించరు. జైమిని భగవంతుని అస్తిత్వం తొలిపుచ్చి కామర్మల్ని మహోన్నత సత్యంగా ప్రతిపాదించను. అట్టి నామమాత్ర వైదిక తత్వవేత్తలు కాస్త మెరుగుపట్టుబడిన నాస్తికులు అయి ఉన్నారు కనుక వారు అన్వరీశ్వరవాదన భగవంతుని సర్వాధికారము వ్యతిరేకంగా ప్రచారం చేయవారు అని అర్థం. వర్ణాశ్రమ పద్ధతి యొక్క లౌకిక అన్యాయులు ఆర్యులుగా లేదా ద్విజులుగా తమ మహోన్న స్థానమును నిలుపుకొని గోరును. అదే సమయమున భగవంతుని నిర్లక్ష్యపరచడం వలన భాగవతం అందు స్పష్టంగా తెలబడినట్టు స్థానభ్రష్ట పదన్యత నిశ్చయముగా తమ పదం నుండి పతితులై నరకము గోరుదురు. ఈ శ్లోకం నందరి ముహ్యంతి అనే పదంచే దూరపరచబడినట్లు వారు అజ్ఞానాంధకారం కూలుదురు. ఒకప్పుడు అట్టి ఆడంబర మనుషులు తమను తాము గురువులుగా చెప్పుకుందరు. వాస్తవంలో వారు లఘుయే గాని గురువు కాదని శిల భక్తి సిద్ధాంత సరస్వ ఠాకూర్ చెప్పరి. జ్ఞాన కర్మ జ్ఞాన లక్షితమగు కర్మలన్నింటినీ విడినాడి దేవదేవుని పాదపద్మలకు సంపూర్ణ శరణాగదుట మనిషి తన ఎడల భగవంతుని ఎడ చర్మకర్తమై ఉన్నది. గోలోకానందుని పాదపద్మ చింతకు శరణాగత కనను ఉన్నతమైన సుఖం వేరొకటి లేదని కేవలం మందభాగ్య వ్యక్తి తలచను. ఓమజ్ఞాంతిమందర్శ జ్ఞానాంజన శలాకయ చక్షుం నిమితమైన తస్మై శ్రీ గురవై నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ బుదలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కదాదర శివసతి గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖ్యంగా శ్లోకం నాయకులు లేదా ఉన్నత పదవులు ఉన్న వారి గురించి బాగా ప్రస్తావిస్తుంది. ఇది చాలా కష్టమైన అంశం, ఎందుకంటే కొద్ద గొప్ప నేను కూడా ఒక స్థితిని కలిగి ఉన్నాను కాబట్టి దీనిలో ఉన్న ఇప్పుడు ఏవైతే చర్చించుకున్నామో అవే అంశాలు నాలో కూడా ప్రతిబింబిస్తున్నాయి. అందులో చెప్పడం కొద్ది కష్టమైన కూడా వైష్ణవకృపతో చెప్పడం కొంత ప్రయత్నం చేస్తాను. ముందు శ్లోకంలోని నిన్న ప్రోపర్ డిసిపుల్ అయిన వాసుకోష్ ప్రభు చాలా మంచి సందేశాన్ని అందించారు. దానిలో సారాంశం ఏంటంటే భగవన్ మహిమను ఎరగని వారు కొందరుండగా మరికొందరు భగవంతు గురించి ఎరిగి కూడా అతని హేళన చేయని వారు అని రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా హరికి సేవకి వారు దూరం అవుతున్నారు అని అక్కడ సబ్జెక్టు ఉంది. ఒకటి, భగవంతుని మహిమను ఎరగని వారు అంటే వాళ్ళు స్త్రీలు శూద్రులు అధమ తరగిన జీవన తీసుకుంటున్న వ్యక్తులు, వాళ్ళకి భగవంతు గురించి అవగాహన లేదు. అందులో వారు ఒక రకము. రెండో రకము, భగవంతుని గురించి తెలుసు కానీ అతన్ని హేళన చేసేవాడు, లైక్ మాయావాదులు. అందులో ఇద్దరు కూడా భగవంతుని సేవకి దూరం అవుతున్నారు, భగవంతు గుర్తించలేకుండా ఉన్నారు అంది అక్కడ సారాంశం వచ్చింది. జయ శ్రీ రాధాగోవింద భగవానికి. ఈ పరిస్థితి వల్ల సమాజంలో ఎంతో కల్చర్ లేకుతుంది అని ఈ శ్లోకం చెప్తుంది. ఇంకొక పక్క బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు దురిదత్తం పొందడం ద్వారా శ్రీహరి పాదపద్మం చేరుటకు అనుమతించబడిన బిమ్మటియు భ్రమితులై నానా ప్రకారము లౌకిక సిద్ధాంతములు చేపడుదురు అని ఇక్కడ ఈ శ్లోకం చెప్తుంది. అంటే తాత్కాలిక భాషలో ఏం చెప్తుంది, కొద్దిపాటి జ్ఞానం మహా ప్రమాదకరమైంది, అదే సమయంలో తమ సాంఘిక స్థితిని చూచుకుని గర్వించి తత్కారణంగా శ్రీహరి పూజ నిర్లక్ష్యపరిచేవారు ఈ శ్లోకం నిర్ణయించబడింది అని చెప్తుంది. ఇది ప్రస్తుత ప్రపంచం మనం చూస్తున్నాం. తాత్కాలికమైన పదవుల వల్ల లేదా సౌకర్యాల వల్ల మనం మన స్థితిలోని పూర్తిగా గర్వితులవుతాం. ఆ విధంగా మనం మన యొక్క గమ్యాన్ని పూర్తిగా మర్చిపోతాం లేదా మన యొక్క లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు లౌకిక సిద్ధాంతాలు, మనకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలు మనం ప్రతిపాదన చేస్తాం అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ విధంగా మనం ఏమవుతాం, పతితం అవుతాం అని చెప్తుంది. సారాంశం ఏమవుతుందంటే సంఘానికి లేదా దేశానికి నాయకుడు అనేవాడు చాలా ప్రాముఖ్య స్థానాన్ని తీసుకుంటాడు, ముఖ్యమైన స్థానం తీసుకుంటాడు. నాయకులు కానీ సరిగా లేనట్టయితే ప్రపంచం అంతా పూర్తిగా అధోగతి పాలవుతుంది. మూడోల క్రితం క్లాస్లో కూడా వేదాంత చేతుల క్లాస్లో కూడా చెప్పిన సారాంశం ఏంటంటే సమాజంలో బ్రాహ్మణులు ఎప్పుడైతే దిగజారిపోతారో వారి వల్ల క్షత్రియులు దిగజారుతారు, క్షత్రియులు దిగజారుతున్న ద్వారా వైశ్యులు దిగజారుతారు, వైద్యులు దిగజారిపోవడం వల్ల శూద్రులు ఆల్రెడీ వాళ్ళు దిగజారిపోయినారు ఇంకా పతనమై జంతు స్థాయిలోకి వెళ్తారు అని ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అందువల్ల సమాజానికి నాయకులు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని స్వీకరించున్నారు. దేని కొరకంటే నాయకులు వారికి కలిగిన తాత్కాలిక సౌకర్యాలు చూసుకుని వారు గర్వితులయ్యి వారికి ఉన్న స్థితిని పతనం చేసుకుంటారు. శాస్త్రాలు మనం తీసుకున్నట్టయితే నహుషుకు అని ఒక గొప్ప రాజు ఉన్నాడు, అది మహాభారతంలో ఫస్ట్ టైం. ఒక సందర్భంలో ఇంద్రుడు కొన్ని కారణాల వల్ల తన ఇంద్రసభ నుంచి పదవి నుంచి భ్రష్టుడవుతాడు. ఆ ఇంద్ర పదవికి ఎవరు నెక్స్ట్ ఇంద్రుడు అని వాళ్ళు ఆలోచించిన సందర్భంలో ఇంద్రసభలో ఉన్న ఇతర దేవతలు ఋషులు వాళ్ళందరూ కూడా ఈ నహుషుని ఎన్నుకుంటారు. నహుషుడు భూలోకంలో గొప్ప రాజు. వైదిక కర్మకాండ ప్రకారం లేదా వేదాల ప్రకారం భూమి మీద ఎవరైతే 108 రాజసూయ యజ్ఞములు లేదా ఇంకొక యజ్ఞం పేరుంది అశ్వమేధ యజ్ఞాలు ఎవరైతే అశ్వమేధ యజ్ఞాలు చేస్తారో అటువంటి వ్యక్తి ఇంద్రపదవిని పొందుతాడని చెప్పడం. అయితే అప్పటికి ఈ నహుషకుడు ఇంత పుణ్యకరం సంపాదించున్నాడు, అశ్వమేధ యజ్ఞాలని 108 సార్లు చేస్తున్నాడు ఆయన. అందులో ఆయన రాజుగా ప్రస్తుతం ఇంద్రపదవిని స్వీకరించినట్టయితే ప్రస్తుత పరిస్థితి నడుస్తుంది అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనకు మన సందేహం రావచ్చు, ఏం అక్కడ ఇంద్రపదవిలో ఇంద్రుడు లేకపోతే కార్యక్రమం జరగవు అని. ఖచ్చితంగా జరగవు. నాయకుడు లేకపోతే సమాజంలో ఏ పని కూడా సక్రమం జరగదు. ఎందుకంటే నాయకుడు అనేవాడు సమాజానికి తలకాయ వంటి వాడు, హెడ్, దేహానికి తలకాయ లేకపోతే ఏమైనా పనిచేస్తుంది మిగతా బాడీస్? ఒకవేళ అనుకుందాం తలకాయ తీసేద్దాం, తీసిన తర్వాత మిగతా చేతులు ఉన్నాయి, మంచి సౌష్ఠకరమైన చెస్ట్ ఉంది, మంచి బెల్లి ఉంది, వండర్ఫుల్ లెగ్స్ ఉన్నాయి, ఆ దేహం పనిచేస్తుందా? పనిచేస్తుంది కదా, పనిచేయదు. ఎందువల్ల పనిచేయదు? మార్గనిర్దేశం చెప్పే వ్యక్తి లేడు. చేతులు బలంగా ఉన్నాయి, పని చేస్తుంది, బెల్లి ఆహారాన్ని తీసుకుని శక్తి అందిస్తుంది ఇతర వాళ్ళకి, అండ్ కాళ్ళు ఈ దేహాన్ని మోస పట్టుకెళ్తుంది, అన్ని రకాల పనులు చేస్తుంది. మరి తలకాయ లేకపోవడం వల్ల, మార్గనిర్దేశం చేసే వ్యక్తి లేకపోవడం వల్ల ఈ దేహం ఉపయోగం లేనిది. అదేవిధంగా సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక మార్గనిర్దేశం చెప్పే వ్యక్తి నాయకుడు. ఆ నాయకుడు కానీ లేనట్టయితే సమాజం అంతా అల్లకల్లోలం అవుతుంది. అదేవిధంగా ఇంద్రసభలోని ఇంద్రుడు లేకపోతే మిగతా కార్యక్రమాల్ని, అంటే సరైన సమయానికి వర్షాలు రావడం, సరైన సమయానికి ఎండ కలవడం, ఋతువులు మారడం, ఇవన్నీ సో మెనీ యాక్టివిటీస్ ఉన్నాయి దేవతలు చేసేవి. వీటన్నిటిని చూసుకునేది సూపర్వైజర్ ఇంద్ర. మరి ఆయన లేకపోతే వీళ్ళందరూ సరైన గైడెన్స్ సెట్టేస్తాడు. అందుకోసం నహుషుడిని పిలుచుకుని వచ్చారు. నహుషుడు భూలోకంలో ఒక సాధారణమైన రాజు. అతను తీసుకువెళ్ళి స్వర్గలోకంలో ఇంద్ర పదవి ఇస్తే ఎట్లా ఉంటుందండి మనం చూడొచ్చు. చాలా మనకు కూడా సామెత ఉంది కదా, నడమంత సిరి అంటారు. అంటే అనుకోకుండా సిరి ఒకసారి వచ్చిపోయితే ఆ ధనాన్ని కానీ ఆ యొక్క స్థితిని కానీ ఎట్లా చూసుకోవాలి మనకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు దాని క్వాలిఫైడ్ పర్సన్ కాదు కదా, అన్క్వాలిఫైడ్ పర్సన్, బట్ స్టిల్ యూఆర్ గెట్ దట్ సిచ్యువేషన్. అప్పుడు మనం ఇష్టోచన ప్రయత్నిస్తాం. ఇక్కడ ఏం చెప్తుంది, వాళ్ళు సియరి పాదపద్రం చేరుడుకు అనుమతింపబడిన పిమ్మట భ్రమితులై నానా ప్రకారము లౌక సిద్ధాంతం చేయబడదురు. వాళ్ళు భ్రమితులు అంటే ఇల్యూజన్లోకి వెళ్ళిపోతారు, మోహితులు అవుతారు. వారికి ఉన్న స్థితిని చూసుకుని మోహితులై గర్వాన్ని కలిగి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికల్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు పతనం అవుతారు. అదేవిధంగా నహుషుడు కూడా ఇంద్రలోకంలోని చాలా గర్వితుడయ్యాడు, నేను ప్రస్తుత లోకానికి ఇంద్రుడిని. అప్పుడు అతను కన్ను ఎవరిని పడింది, ఇంద్రుని భార్యైన సత్యదేవిని పడింది. ఇంద్రపదవిని తీసుకుని రాజ్యాన్ని పరిపాలనమంటే ఇంద్రు భార్యతో ఏం సంబంధం? ఆమె అనుభవించాలనుకున్నాడు. వెంటనే ఆమె ఋషుల్ని ఆశ్రయించింది. చూడువి మూర్ఖుడు తాత్కాలికంగా పొందిన చిన్న పదం చూసుకుని గర్వితుడై నా మీదన అతడు చెరబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు, దయచేసి నన్ను రక్షించను. అప్పుడు ఆ ఇంద్ర ఆస్థానంలో ఉన్న ఇతర ఋషులు అందరూ కూడా మీకేం భయం లేదు, మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు సంజయించారు. అయితే ఇతని గర్వం ఎంతవరకు చేరిపోయిందంటే పదవిని పొందిన తర్వాత మనం హరిణి హరిపూజను మనం ఇంప్లిమెంట్ చేయాలి, హరిణి కీర్తించాలి. నహుషుడు తాను పొందిన తాత్కాలిక పదం చూసుకుని గర్వితుడై భగవంతుని కంప్లీట్గా నిర్లక్ష్యం చేశాడు. నేను మూల్లోకాలకి అధిపతిని, నా మాట మీరు వినాలి, నేను చెప్పింది వేదం, శాస్త్రాలు వచ్చాను పక్కన పెట్టనని చెప్పాడు. ఆయన కూడా టాలరేట్ చేశారు ఋషులు. లాస్ట్గా ఏమైందంటే మీరందరూ నన్ను మోసుకుని పలక మీద సత్యదేవతో పట్టుకెళ్ళండి, నేను ఆమెని చెరబెట్టాలన్నాడు. అప్పుడు వీళ్ళకి కోపం తారాస్థాయి అంటుకుంది, వీడు కళ్ళు విని కానట్లేదు, వీడికి మళ్ళా కింద దింపాలి అని వాళ్ళందరూ కూడా ఒకే ఒక శాపాన్ని వేశారు. వెంటనే వాడు ఆ స్థితి నుంచి భూలోకంలో పాముగా జన్మించి తీసుకున్నాడు. అది మళ్ళీ పాస్టర్ చాలా పెద్ద కంటిన్యూ ఉంది, మహాభారత్లో ఉంది. అంటే సారాంశం ఏం తెలుసుకోవచ్చు అంటే, వ్యక్తి తనకు పొందిన తాత్కాలిక స్థితిగతులు చూసుకుని గర్వితుడై తన యొక్క స్థితిలో రకరకాల ప్రణాళికలను అమలు చేసి సమాధాన మస్తం అస్తవ్యస్తం చేశాడు. ఎందుకంటే ఆ స్థితిగతులు అర్హుడు కాదు కాబట్టి. ఇక్కడ కూడా భాషలో ఏమని వివరిస్తుంది, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు గాయత్రి మంత్రోపదేశం పొందిన వారై ద్విజులుగా అంటే అత్యున్నత నాగరిక జనులుగా పిలువబడుతున్నారు, భావించబడుతున్నారు. వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం ఈ విధానం ఎటువంటిదంటే జీవును క్రమానుగతంగా భగవత్ చైతన్యాన్ని తీసుకురావబడింది ఆ పద్ధతి. అంటే శూద్ర స్థాయిలో ఉన్న వ్యక్తి, వైశ్య స్థాయిలో ఉన్న వ్యక్తి, లేదంటే క్షత్రియ శైలిలో వ్యక్తి, బ్రాహ్మణ శైలిలో వ్యక్తి, వాళ్ళందరూ కులం ప్రకారం కాదు, గుణకర్మ, వాళ్ళ గుణాలు వాళ్ళు చేసే పనులు బట్టి వారు నిర్ణయించబడ్డాయి. అయితే ఎవరైతే ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు, లేదా వైష్ణవుడు ఉన్నాడో, లేదా మార్గనిర్దేశం చేసే వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ప్రజలందరినీ క్రమానుగతంగా అభివృద్ధి సాధిస్తూ వాళ్ళని భగవచ్చేతన వ్యక్తులుగా తయారు చేయడం అంది ఈ వర్ణాసంపత్తి విధానం. ఆ యొక్క విధానంలో వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళ స్థితిగతులను పెంచుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇవ్వబడినట్టు క్షత్రియులు కానీ లేదంటే వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళు గురువు దగ్గర నుంచి గాయత్రి మంత్ర ఉపదేశం స్వీకరిస్తారు. ఆ విధంగా వాళ్ళు గాయత్రి మంత్ర ఉచ్చరణ చేస్తారు. తద్వారా వాళ్ళు చేసిన పని ఏంటి, వేదాధ్యయనము, వేద మంత్రోచ్చరణ అండ్ అనుష్ఠానము, హరిగురు సేవ, ఇవి చేస్తూ మిగతా తన మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళందరూ కూడా భగవచ్చేతన మంత్రులుగా తీసుకురావడం వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ యాక్టివిటీ. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కలిగిన తాత్కాలిక సౌకర్యాలు చూసుకుని వాళ్ళు గర్వితులై ఇది దీనికి మేమే అధిపతి అని వాళ్ళని భావించి వాళ్ళకంటూ వాళ్ళకు ఒక కొత్త సూత్రాలు వాళ్ళు కనిపెట్టుకుంటారు, వాళ్ళ స్థితిని కాపాడుకోవడం కొరకు లేదా దాన్ని మెయింటైన్ చేయడం కోసం. ఆ విధంగా ప్రజల్ని మెసిగేట్ చేస్తారు. అలా చేయడం ద్వారా పూర్తిగా వారి స్థితి నుంచి వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు అనేది ఇక్కడ చర్చనీయ విషయం. సమాజంలో కూడా ఎంతమంది నాయకులు మనం చూస్తుంటాం, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే ఇతర ఆర్గనైజేషన్ సంస్థల్లో ఉన్న నాయకులు కూడా కావచ్చు. అందరూ కూడా పదవులను కోరుకుంటారు, కానీ పదవి బాధ్యతలు మనకు ఎవరు స్వీకరించరు. ప్రతి ఒక్కరు కూడా పదవులు కావాలి, ఆ ఉన్న స్థానం పొందడం కోసం చాలా ఆసక్తి చూపిస్తారు, కానీ ఆ పదవి పొందిన తర్వాత పదవి బాధ్యత ఏంటి అనే విషయాన్ని మనకు పట్టించుకోరు. ఇక్కడ బ్రాహ్మణుడుగా తన బాధ్యత ఏంటి, క్షత్రియుడిగా తన బాధ్యత ఏంటి, వైశ్యుగా తన బాధ్యత ఏంటి అనే విషయాలు వాళ్ళకు ఇక్కడ పట్టించుకోవట్లేదు. గాయత్రి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత అతడు ఉన్నతమైన నాగరిక జనుడిగా గుర్తించబడినప్పుడు ఆ స్థితిని పొందిన తర్వాత అతను ఎటువంటి బాధ్యత స్వీకరించాలి సమాజం పట్ల, ఆ విషయాన్ని అతను గుర్తించట్లేదు. కానీ తనకున్న తాత్కాలిక సౌకర్యాలను చూసుకుని అతను గర్వితుడై తన స్థితి నుంచి దిగజారిపోతున్నాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అలా అయినట్టయితే ప్రజలకు ఏ విధంగా నాయకుల మీద విశ్వాసం వస్తుంది, ఎందుకు సమాజంలో వ్యక్తులకి నాయకుల పైన విశ్వాసం నిలవట్లేదు. బట్ బయట కనిపించే రాజకీయ నాయకులు కావచ్చు, సంస్థలో ఉన్న యజమానులు కావచ్చు, వారి పట్ల ఎందుకు ప్రజలకి విశ్వాసం, నమ్మకం కలగట్లేదు, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు, ఇంకా శాస్త్రపరమైన కృష్ణమూర్తి వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకా గుడ్ ఇది డివోషనల్ లైఫ్లో మనం ఆలోచించేది. కానీ ఇన్ జనరల్ గురించి మాట్లాడతాం, ఇది కూడా ఓకే. డివోషనల్ లైఫ్లో కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా సమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అక్కడ నువ్వు చెప్పిన సరిపోతుంది. ఇక్కడ అవసరం చెప్పినట్టు ఇచ్చిన వాడు నిలబెట్టుకోపోవడం, సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని ఆశిస్తాడు ఇతరుల నుంచి, ఆ నాయకుల నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాడు. ఆశించే అంశాలు ఏంటి, ఆశించే అంశాలు నాయకులు ఇవి చూడాలనుకుంటాడు, అవి చూసినప్పుడు ఆ నాయకు మీద నమ్మకం పెట్టుకుంటాడు, అవి చూడనప్పుడు ఆ నాయకుల మీద విశ్వాసం పెట్టుకోడు. ఏంటి అంశాలు? ఎస్, ఆచరించి చూపించడం. ఎస్, ఇంకా బాధ్యత ఏదైనా ఉండడం, కరెక్ట్. 1, ఇంకా ఆదర్శప్రాయం అంటే ఇది చెప్పింది, ఇంకా నిజాయితీ. ఎస్, ఇంకా ఓకే వినయం కూడా, ఇంకా ఎస్ సబార్డినేట్ సెక్యూరిటీ కరెక్ట్, ఇంకా ఎస్. ఇక్కడ కొన్ని అంశాలు నాకు తెలిసిన చెప్తాను. మొట్టమొదటి, నాయకుడు అనేవాడు నిజాయితీ కలిగి ఉండాలి, విట్ షుడ్ బి వెరీ ట్రూత్ఫుల్. నాయకుల్లో నిజాయితీ లేదంటే వాడు సమాజం ఎట్టంటట్లా వాడుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో నాయకులకి నిజాయితీ లేదు, బలకని చేతులు, అందులో పూర్తిగా సమాజం పక్క వెళ్ళిపోతుంది. అండ్ రెండవది, తెలివైనవాడు ఉండాలి, ఇట్ షుడ్ బి వెరీ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్ అయినా ఉండాలి, స్పిరిచువల్ యాక్టివిటీలు స్పిరిచువల్ నాలెడ్జ్ అని కలిగి ఉండాలి, బోత్ ఇట్ షుడ్ బి నాలెడ్జ్ పర్సన్. ఎందుకంటే నాయకుడు నాలెడ్జ్ లేకపోతే రైట్ గైడెన్స్ ఇవ్వలేడు, ఏది సరైంది ఏది సరికాదు అనే విషయాన్ని చెప్పలేడు, డిస్క్రిమినేట్ చేసే శక్తి లేదు దానికి. అందులో ఖచ్చితంగా తెలివైనవాడు ఉండాలి. నెక్స్ట్, అంకిత భావం కలిగి ఉండాలి. దేని కొరకు? ఉద్యమానికి కానీ, దేశానికి కానీ, సమాజానికి కానీ అంకిత భావం. నేను వీరి కొరకు నేను నా జీవితాన్ని ధారపోస్తాను, వీళ్ళ శ్రేయస్సు కొరకు. ఈ అంకిత భావం చూసినప్పుడు ప్రజలు నమ్మకం కలుగుతుంది. ఎందుకు? స్వాతంత్ర సమరయుద్ధం సమయంలోని గాంధీజీ కానీ ఇతర గ్రేట్ గ్రేట్ నాయకులు ఉన్నారు, వాళ్ళ పట్ల ప్రజలందరూ ఎంతో ఆసక్తి చూపిస్తాను. దేని కొరకు? ఎగ్జాంపుల్ గాంధీజీ కోసం ఎంతమంది ప్రజలు, గాంధీజీ ట్రైన్లో వస్తున్నాడంటే లక్షల వేల మంది స్టేషన్లో వచ్చి గాంధీ జై అంటే గాంధీ రెండు చెవులు గట్టి మూసుకుని నేను వినలేను, నాకు కొంచెమైనా వింటే నాలో గర్వం వచ్చేస్తుంది అని ఆయన రెండు చెవులు గట్టి మూసేసుకున్నాడు. మరి గాంధీలో ఎందుకు ఆవిడ గాంధీజీ ఎందుకు వాళ్ళని కీర్తిస్తున్నారు? బికాజ్ గాంధీజీకి అంకితభావం, ఈ దేశానికి స్వాతంత్రం తెప్పించాలి, దానికోసం నా జీవితాన్ని పణంగా పెడతాను. ఆ యొక్క లక్ష్యం ప్రజల్ని బాగా కదిలించింది, అందుకు గాంధీజీని వాళ్ళు అత్యధికంగా ప్రేమించారు. అదేవిధంగా దయాగుణం, దయాగుణం ఏ సందర్భంలో కలిగి ఉండాలి? తన మీద ఆధారపడిన వ్యక్తులు కొన్ని సమయాల్లో వాళ్ళు పొరపాట్లు చేస్తుంటారు, ఆ దయ దాన్ని ఓకే సరిపెట్టడం సరిలే అని వాళ్ళ పట్ల దయ కలిగి ఉండం, సరిదిద్దడం. అదేవిధంగా క్షమాగుణం కలిగి ఉండం. కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళు ఎంత భయానకం తప్పు చేస్తారంటే ఆ భయానకం తప్పు చేసిన తర్వాత కూడా ఆ తప్పును క్షమించగలిగి ఉండడం. అది కేవలం నాయకుడికి ఉండదు, అందరికి ఉండదు. మనం ఆ యొక్క స్థితిని చూపించలేం. అండ్ ఎగ్జాంపుల్ ప్రభుపాద పాశ్చాత్యంలో చూసుకున్నట్టయితే తన డిసైపుల్ చేసిన ఎన్నో భయంకరమైన కార్యక్రమం కూడా ప్రభుపాద క్షమించేశారు. ఆ క్షమాగుణాన్ని చూసి ఎవరైతే పాశ్చాత్య శక్తులు ఉన్నారో ప్రభుపాద సరెండర్ అయిపోయారు. డేవిడ్ అనే వ్యక్తి, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, డేవిడ్ అనే వ్యక్తి కూడా ఆయనకు మత్తు పదాలు స్వీకరించడం బాగా అలవాటు, ఎల్ఎస్టి వాటిని స్వీకరించి మత్తులో ప్రభుపాదని చంపడానికి ఒక కత్తిపట్టిన ప్రభుపాదని వెంటబెట్టాడు. ప్రభుపాద భయంతో ఆ రూమ్ నుంచి బయటికి పారిపోయారు. తర్వాత ఇంకొక వ్యక్తి రవీంద్ర సరోవర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఆయన మళ్ళీ వేరే ప్లేస్కి మార్చిన తర్వాత ఈయన మరుదిన ఉదయం మత్తుపోయింది. ఎందుకు ప్రభుపాద వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళివారని విషయం తెలిసిన తర్వాత అతను చాలా సిగ్గుపడ్డాడు. వెంటనే ప్రభుపాద దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగాడు. ప్రభుపాద క్షమించేశారు, ఆయనకు వండర్ఫుల్ ప్రసాదం చేసి పెట్టి ఇచ్చి తీసుకొని ప్రసాదం చెప్పారు. ఆ యొక్క స్థితి చూసి వెంటనే ఆ డేవిడ్ ప్రభుపాద సరెండర్ అయిపోయాడు. సో గ్రేట్, నేను చంపాలని వచ్చినా కూడా నువ్వు నాకు మెరిసి ఇచ్చి క్షమించి వదిలిపెట్టేశావు, సో గ్రేట్ యువర్. నేను ఇటువంటి ఇటువంటి గుణం గల వ్యక్తుల్ని ఈ పాశ్చాత్యదేశంలో ఎవరు చూడలేదు. అందరూ ఒకరిని హింసించేవాళ్ళు, కానీ హింసించే వాళ్ళని అనుకున్న వ్యక్తిని కూడా క్షమించే గుణం నీలో ఉందని ప్రభుపాదకి డేవిడ్ అనే వ్యక్తి శరణాగతి అయిపోయాడు. ఇలా నాయకుల్లో క్షమాగుణం కూడా కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ సేవాభావం, సర్వింగ్ యాటిట్యూడ్, తన మీద ఆధారపడిన వారికి సేవ చేయాలి. ఎప్పుడు కూడా నాయకుడు ఇతరులను సేవ పొందాలనుకుంటాడు కానీ వారి సేవ చేయాలి ఎప్పుడు అనుకోడు. ఇది మనం చూసేదే ఎక్కడన్నా ఎవరైనా నాయకులు ఏయ్ పటాపెట్టు తీ మాలయ్య ఇలా మనం ఆర్డర్లు ఇస్తాం కానీ నేను నీకు చేస్తానని ఎప్పుడు కూడా అనుకోడు. ఆ సేవాభావం ఎప్పుడైతే ఉంటుందో ఆ నాయకుడికి ఆ వ్యక్తులందరూ కూడా సరణాగతి పెడతారు. ప్రభుపాదకి తన డిసైపుల్స్ అందరికీ సర్వీస్ చేశారు. ఆ సర్వీస్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు కాబట్టి ప్రభుపాదు ఆ డిసైపుల్స్ ఎవరైతే పాశ్చాత్య శక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుపాద శరణాగతి అయిపోయారు. సింపుల్ శరణాగతి అంతే. ఎట్లా అంటే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ప్రభుపాద ఎంత వినయమైన స్థితి, ఇక్కడికో ఒక డివైడ్ చెప్పారు, ప్రభుపాద వినయం కలిగి ఉన్నారు. వెస్ట్రన్ కండిషన్లోని ఈ మూత్ర మలమూత్రాలు విసర్జించడానికి ఒక సులభ కాంప్లెక్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ అన్ని అపార్ట్మెంట్సే, రూమ్స్లో ఉండే వాళ్ళందరికీ బాత్రూమ్ తక్కువ కాబట్టి బయట సులభ కాంప్లెక్స్ ఉంటాయి. మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోని రైల్వే స్టేషన్లో సులభ కాంప్లెక్స్ ఉంటాయి, అక్కడ అందరూ వరుస లైన్ వెళ్తుంటారు ఒకరి తర్వాత ఒకరు. అలాగే ప్రభుపాద అప్పుడున్న స్థితిలో ఇప్పుడు ఇంకా కృష్ణకాంత్ ఎస్టాబ్లిష్ కాలేదు, తాను ఈ కృష్ణకాంత్ స్థితిలో ఉన్నప్పుడు తను తనతో పాటు ముందున్న ఎవరు శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాత్రూమ్ దగ్గర లైన్లో ఉన్నారు. ప్రభుపాద కూడా వాళ్ళ కూడా లైన్లో ఉన్నాయి వెనకాల. ఎవరు కూడా ప్రభుపాద ఈయన పరమ గురువు, భగవంతుని పవిత్ర భక్తుడు, ఇతని పట్ల మనం సేవ సర్వీస్ చేయాలనే అటువంటి నేతను గేయలేదు. అతను కూడా కామన్ పర్సన్ కిందే భావించారు. తర్వాత లైన్లో వెళ్ళిన తర్వాత వచ్చిన ఎవరైతే ప్రభుపాదకి మరీ నేరుగా ఉన్న వసలు ఉంటారో వాళ్ళు వచ్చి ఏ రాసుకెళ్ళి పోలే ఎవరు అనుకున్నావు, ప్రభుపాదకి నువ్వు వెనక పెడతావా, ముందు ఆయన పంపించి అని చెప్పి అతని ప్రభుపాదం ముందు పంపించి తన కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చే విధంగా చేశారు. ఆ తర్వాత లాంగ్ రన్ అయిన తర్వాత ప్రభుపాద వారి పట్ల చూపిస్తున్న దయాగుణం, క్షమగుణం, సేవాభావం చూసి ఎవరైతే ఇంతమంది వ్యక్తులు ప్రభుపాదకి ఆ కార్యక్రమానికి వెళ్ళడం కనుక ఆటం కలిగించారు, అంటే లైన్లో ఉండమని చెప్పారో, వాళ్ళలో పరివర్తన వచ్చింది. ఓ మా కోసం ప్రభుపాద ఇంత సేవ చేశారా, ఇంతగా అంకితభావం కలిగి ఉన్నారా, ఇంతగా క్షమాగుణం కలిగి ఉన్నారని వాళ్ళందరూ కూడా ప్రభుపాదకి శరణాగతి అయిపోయారు. అందువల్ల నాయకుడు అనే వ్యక్తికి లేదా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించే వ్యక్తికి ఖచ్చితంగా సేవాభావం కూడా కలిగి ఉండాలి. దెన్ త్యాగం, త్యాగం దేనికోసం? సాక్రిఫైస్ మనం ఎప్పుడు కూడా చేయడానికి ఇష్టపడడం, ఎప్పుడు కూడా మనమే తీసుకోవాలనుకుంటాం. ఇతరులు నువ్వు సాక్రిఫైస్ కా నా కోసం, కానీ నేను నీకోసం ఏం సాక్రిఫైస్ కాను. ఇది మన తల సిద్ధాంతం. ఎవరు ఎవరైతే ఇంద్రియభోగాలు అనుభవించాలని కోరిక కలిగి ఉంటాడో వాడు తన ఇంద్రియాలను సాటిస్ఫై చేసుకోవడం కొరకు ఇతరులను సాక్రిఫైస్ చేస్తాడు, కానీ తాను ఇతరుల కొరకు సాక్రిఫైస్ చేయడానికి ముందు రాడు. కానీ నాయకుడు అనేవాడు ఎప్పుడైతే త్యాగం కలిగి ఉంటాడో అప్పుడు అది ఇతరులను కదిలిస్తుంది. ప్రభుపాద లైఫ్ టైం తీసుకుంటే అన్లిమిటెడ్ ఉన్నాయి సాక్రిఫైస్ చేసిన, ఎట్లా తన డిసేబుల్స్ కోసం సాక్రిఫైస్ చేశారండి, అది మనం చెప్పుకుంటా చెప్పుకుందాం. అదేవిధంగా విశాల హృదయం కలిగి ఉండడం, బ్రాడ్ మెంటాలిటీ, తన తన మీద ఆధారపడిన వారికి ఉన్నతమైన ఆదర్శాలు వాళ్ళు కలిగజేసి వాళ్ళందరినీ మంచి మార్గం నడిపించాలనే కోరిక కలిగి ఉండడం. ఆ విశాల ఉదయం ఉన్నప్పుడు నాయకుడి పట్ల ప్రజలందరూ కూడా నమ్మకాన్ని కలిగి ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు, ఆయన శరణాగతి అవుతారు. ప్రజలు ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా ఆ నాయకుల్లో ఉండాలని కోరుకుంటారు. నాయకుల్లో ఉంటే అప్పుడు ఆ ప్రజలు ఆ వ్యక్తికి శరణాగతి అవుతారు, ఆ వ్యక్తి ఇచ్చే సూచనలు అనుసరిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ లక్షణాలు లేకుండా ఉంటాయో ఆ నాయకులు ఎవరు కూడా నమ్మరు. కానీ ప్రస్తుతం మన సమాజంలో చూసే ఈ నాయకులు తమ తాలూకా పదవుల్ని పొందడం కొరకు తాత్కాలికంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానం జరిపించడం కోసం ఏదో 100% చెప్పి దానిలో 0.5% జరిపిస్తారు. జస్ట్ అంటే అసలు వస్తువు కొనుక్కోవాలంటే ముందు కొసరిస్తారు కదా, శాంపుల్ చూడండి అన్నట్టు. అలాగే ఏదో పెద్ద పెద్ద ప్రమాణాలు చేస్తారు, చిన్నది చేసి ఆ ఈ నాయకుడు చేస్తాడులే అనిపించే విధంగా ఓట్లకు ముందు నాయకులు ప్రజలకి కొన్ని సహకారాలు చేస్తారు, సహాయాలు చేస్తారు. ప్రజలు అజ్ఞానంతో ఉంటారు కాబట్టి ఈ నాయకుడు మా సహాయం చేస్తాడని ఆ నాయకుడు ఓట్లేస్తారు. కానీ వాడు ఎప్పుడైతే వాళ్ళ పదవిని స్వీకరిస్తాడో అన్ని పక్కన పెట్టేస్తాడు. ఎందుకు, తన పదవిని పొందడం అది ముఖ్య ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి మేలు కలిగించే ఉద్దేశం కాదు. అందులో ప్రజలు ఈ విధంగా రకరకాలుగా మోసపోతారు. కానీ కొంచెం కూడా వాళ్ళు గుర్తించట్లేదు మేము మోసపోతున్న విషయాన్ని, ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఇగ్నోరెన్స్. వాళ్ళని అజ్ఞానంలో పెట్టడం కొరకు కూడా ఈ నాయకులు వాళ్ళని ఎప్పుడూ మత్తు పదార్థాలు లేదంటే మద్యము లేదంటే ఓగనైజింగ్ ఇటువంటి ఇంద్రియతృప్తి కార్యక్రమాలు ప్రజలకి ఎక్కువగా ఇస్తుంటారు, ఫెసిలిటీ ఇస్తారు. ఆ విధంగా వ్యక్తి తన తాలూకు బుద్ధిని పూర్తిగా నశింపజేసుకుని మానసిక స్థాయిలో ఉంటాడు. మానసిక స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఇంద్రియాన్ని ఎట్లా సంతృప్తిపరచుకొని ఆలోచిస్తాడు, కానీ తనకన్నా తన యొక్క స్థితిని మార్చుకోవాలని ప్రయత్నం ఎప్పుడు చేయడు. అది ఈ నాయకులు చేసే కార్యక్రమం. కానీ నాయకుడు అనేవాడు ఆ విధంగా ఉండకుండా ప్రజలకి సంఘానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ప్రజల సమాజంలో వ్యక్తులందరూ కూడా ఆ నాయకుడికి శరణాగతి అవుతారు. ప్రభుపాదు లాస్ట్ డేస్లోని రవీంద్ర స్వరూప్ అనే ఒక డివటీ ప్రభుపాదరికి వచ్చారు. ప్రభుపాద్ మీరు ఈ ఉద్దాబిలో ఉన్నారు, ఎప్పుడైనా మీరు ఈ దేహాన్ని సాధించవచ్చు, మీ తర్వాత మీ స్థానాన్ని ఎవరు స్వీకరిస్తారు అని రవీంద్ర స్వరూప్ ప్రభుపాదని అడిగాడు. అది అసంభవం, జరిగే పని కాదు అని పక్కన డిసేబుల్స్ ప్రభుపాద అని తర్వాత రవీంద్ర స్వరూప్తో అన్నారు. ఆ ప్రభుపాద్ చెప్పారు, నో అసంభవం కానే కాదు, ఇట్ ఈస్ పాసిబుల్. నేను నా గురు యొక్క ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించాను, కృష్ణుని యొక్క ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించాను, అదేవిధంగా కృష్ణ చైతన్య పద్ధతులను ఖచ్చితంగా అనుసరించాను తూచా తప్పకుండా. ఆ విధంగా నా గురువు నుంచి కృష్ణ నుంచి నేను శక్తి గావించబడ్డాను, ఈ కార్యక్రమం చేశాను. నేను ముసలివాడిని అయ్యండి 70 సంవత్సరాలు దాటిన వ్యక్తిని నేనే మీ సహకారంతో ఇంత గొప్పకారం ఘనకారం చేసిన వాడినప్పుడు మీరు కృష్ణుని యొక్క ఆదేశాలు గురువు యొక్క ఆదేశాలు అంటారు అంటే ప్రభుపాద యొక్క ఆశాలు మీరు తీసుకుని ఆదేశాలు తీసుకుని తర్వాత కృష్ణ చైతన్య పద్ధతుల్ని ఖచ్చితంగా ఎప్పుడైతే అనుసరిస్తారో యువకులు తెలివైన వారు, నేనంటే ముసలివాడిని ఎప్పుడైనా నా వయసు అయిపోతుంది, కానీ మీ యువకులు చాలా కాలం జీవించేవారు, అందులోని నాకనే తెలివైన వారు, నేను ఎప్పుడో ఓల్డ్ అండిస్లో చదువుకున్నవి కానీ పాశ్చాత్య తాలు తెలివైన వారు, బేసిక్గా తెలివైన వారు యువకులు తెలివైన వారు అయ్యండి మీరు ఈ పద్ధతులు అనుసరించేటదే నాకన్నా మీరు గొప్ప కనకారాలు చేస్తారు అని ప్రభుపాద వారికి సంజయ్ చెప్పారు. అంటే అంతరార్థం ఏంటంటే మనం ఏదైతే స్థానం ఉందో ఆ స్థానం పొంది ఆ స్థానం ద్వారా పొంది సౌకర్యాలు అనుభవించడం కోసం ప్రయత్నం చేస్తాం, కానీ ఆ స్థానాన్ని స్వీకరించిన తర్వాత దానికున్న బాధ్యత ఏంటనే విషయాన్ని మనం ఆలోచన చేయం. ఇంతమంది చెప్పుకున్నట్టు బ్రాహ్మణుడు అనేవాడు వేదాధ్యయనం చేయాలి, తర్వాత మంత్రో యొక్క వేద మంత్రోచ్చారణ ఈ రెండు చేయాలి, గురువు కృష్ణులకి సర్వీస్ చేయాలి, ఇది బ్రాహ్మణుడి యొక్క డ్యూటీ. మరి బ్రాహ్మణుడు తనకున్న తెలివిని లేదంటే జ్ఞానం ఉందో ఈ జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదాలకు ఉపయోగించకూడదు లేదంటే ధనార్జన కోసం ఉపయోగించకూడదు, ఇది వేద నియమం. కానీ బ్రాహ్మణులు ఆ విధంగా చేయకుండా వాళ్ళు తమకున్న జ్ఞానంతో ఇతరులతో వాదోపవాదం చేసి ప్రజల్లో కృష్ణుడి పట్ల విశ్వాసాన్ని తగ్గించే విధంగా చేస్తారు. అదేవిధంగా తమకున్న జ్ఞానాన్ని ధనార్జన కోసం ఉపయోగిస్తుంటారు, ఇది మనం సమాజంలో చూస్తుంటాం. ఆ విధంగా చేయడం వల్ల ప్రజలకి బ్రాహ్మణులపై ఉన్న విశ్వాసం డౌన్ అవుతుంది, అది పరిస్థితి. కానీ బ్రాహ్మణుడు వేదాలు ఇచ్చిన నియమం ప్రకారం ఏ విధంగా ఉండాలి, భగవంతుని యొక్క ఆదేశాలను ఖచ్చితంగా ఆటిస్తూ వైదిక కృతువులను ఖచ్చితంగా అనుసరిస్తూ తర్వాత సమాజానికి మార్గదర్శకుడిగా ఉండాలి, నిరారంభంగా అంటే సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలి. అంటే భగవంత్ ఈ యొక్క మానవ జన్మకు ముఖ్య ఉద్దేశం సరళమైన జీవితము ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండడం అని ప్రభు చెప్తున్నారు. సరళమంటే ఎంత సరళంగా అంటే కేవలం బట్ట దివసించడానికి చిన్న గూడు అంటే ఇల్లు, ఆహారం వాటి కొరకే తను తన జీవితాన్ని కొనసాగించాలి కానీ ఆడంబరాల కోసం కాదు అనే ఉద్దేశంతో తన జీవితాన్ని గడుపుతాడు. అదేవిధంగా అది ఇతరులకు కూడా తెలియజేస్తుంటాడు, అంటే ప్రత్యక్షం కనిపిస్తున్నాడు. ప్రభువు ఇచ్చే ఉదాహరణ ఏంటంటే చాను కూడా ఆ విధంగా చేశాడని ఇంతకుముందు శ్లోకంలో కూడా వారు వేదం చిత్రంలో కూడా చెప్పిన లెక్చర్ చెప్పారు. చాణుకుడు గొప్ప పండితుడు, అదేవిధంగా బ్రాహ్మణుడు కూడా. చంద్రగుప్తుడు అతనికి గొప్ప భవంతి ఇచ్చాడు, ఈ భవంతిలో నువ్వు ఉండని. అప్పుడు చాణుకుడు చెప్పాడు, ఈ భవంతిలో ఉండను, నేను ఈ భవంతిలో ఉంటే నాకు గర్వం వస్తుంది, అప్పుడు నీకు సరైన మార్గదర్శనం నేను చేయలేను, అందులో నేను నా పూర్వభాగంలో ఉంటానని చెప్పి ఆ యొక్క రాజ్యాన్ని దిబ్బరగా ఉన్న ఒక చిన్న పూర్వభాగంలో ఉంటూ చిన్న కొవ్వొత్తి అంటే మైన ఒత్తి అంటారు కదా, ఒత్తుని తన యొక్క రాజ కార్యక్రమాలు చేసుకునేవాడు. ఆ రాజ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ కొవ్వొత్తి ఆర్పేసేసి తర్వాత ఇంకో కొవ్వొత్తి వెలిగించుకుని ఇంట్లో కార్యక్రమం చేసుకునేవాడు. మన సందేహం వస్తుంది, పిచ్చేమనుంది ఇతనికి, ఒక కొవ్వొత్తి ఆర్పేసి మళ్ళీ ఇంకో కొవ్వొత్తి వెలిగించి దాంతో ఇంట్లో కార్యక్రమం చేసుకోవాల్సింది. ఒక కొవ్వొత్తి మొత్తం అని చేసుకోవచ్చు కదా, అవునా కదా, అవునా కదా. కానీ చాణుకుడు ఎంత తెలివైన వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోండి, ఒకటి ఒక కొవ్వొత్తి రాజు నుంచి పొందుతున్న సౌకర్యం, ఆ కొవ్వొత్తితో రాజ కార్యక్రమాలన్నీ కూడా పనిచేస్తున్నాడు. ఇంకోటి తన నిత్య జీవితం తన కార్యక్రమాల కోసం ఉపయోగించే కొవ్వొత్తి, అది రాజు ఇచ్చిన సంపద కాదు తన యొక్క సంపద, అందులో తన ఇంటి కార్యక్రమాల కోసం తన ఇంటిలో ఉండే వస్తువునే వాడుకుంటున్నాడు. మనం అసలు చేస్తామా, సమ్టైమ్ మనకి కంపెనీస్లో ఉన్నప్పుడు మనకి కార్ ప్రొవైడ్ చేస్తుంది, హౌస్ ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, సో మెనీ ఫెసిలిటీస్ కంపెనీస్ ఇస్తాయి తమ మీద ఆధారపడిన ఉద్యోగులకి, అవునా కదా. లైక్ బిగ్ బిగ్ ఆఫీసర్స్కి ఆ ప్రొవైడ్ చేస్తారు, మరి ఆఫీసర్స్ ఆ కార్ని కానీ ఆ ఇంటిని కానీ ఆ ఫెసిలిటీని ఫ్లైట్గా ఉపయోగిస్తారా, ఫ్లైట్గా ఉపయోగిస్తారా? నో, కారు ఇంటి పనులు ఉపయోగిస్తాడు, ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చి దాని డబ్బులు లాగుతూ ఉంటాడు, తర్వాత విద్యకు ఇచ్చిన ఆ సౌకర్య డబ్బుని అధికంగా గవర్నమెంట్ లాక్కుంటాడు, ఎందుకు గ్రీడీ మెంటాలిటీ. కానీ ఇక్కడ బ్రాహ్మణుడిగా తను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంది చాణుకుడి దగ్గర ఉదాహరణ. ఆ యొక్క విధంగా ఎప్పుడైతే బ్రాహ్మణుడు జీవిస్తాడో అటువంటి బ్రాహ్మణుడు పట్ల ప్రజలందరూ ఆసక్తి చూపిస్తారు, ఇతని నుంచి మేము మార్గదర్శనం తీసుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. అండ్ అదేవిధంగా క్షత్రియుడు, షత్ అంటే ఆపదలో ఉన్నవాడు, త్రయ అంటే తప్పించేవాడు, ఆపదలో ఉన్నవారు తప్పించేవాడు క్షత్రియుడు. అంటే రాజు అనేవాడు శౌర్యము శక్తి కలిగి ఉంటాడు కాబట్టి అతడు బలహీనలను కాపాడడం కొరకే తన శక్తిని ఉపయోగించాలి అంతే, కానీ బలహీనల్ని కొల్లగొట్టని సంపద లాక్కోవడం కోసం కానీ వాళ్ళని అణిచిపెట్టుకోవడం కాసే తన శక్తిని ఉపయోగించకూడదు, అది క్షత్రియుడు చేసే పని. కానీ శత్రుడు ప్రస్తుత ప్రపంచంలో క్షత్రియుడు అనేవారు లేరు, ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తమకున్న శక్తి సామర్థ్యాలని బలహీనల నుంచి శక్తి పిండుకుంటున్నారు, లేదా వాళ్ళని అనదొక్కుతూ ఉన్నారు. ఆ విధంగా చేయడం వల్ల సమాజంలో ఆ వ్యక్తుల పైన ఏ విధంగా నమ్మకం ఉంటుంది, ఎప్పటికీ నమ్మరు. అదేవిధంగా వయస్సుడు శాస్త్ర ప్రకారం ఏ విధంగా జీవించాలి, తాను ఏదైతే ధనం సంపాదిస్తున్నాడో ఆ ధనంతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా ఆ ధనాన్ని ఉపయోగించాలి. వయస్సుడు వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం తాను ఏదైతే వస్తువు ఉందో, ఎగ్జాంపుల్ రూపాయి విలువగల వస్తువు ఉంది, తన యొక్క ఉత్తిధనం ప్రకారం అతడు వ్యాపారం చేయాలి, మరి దాన్ని ఇతరులకు అంతే ధరకు అమ్మినట్ అయితే అతని కుటుంబ పోషణ చేసుకోవడం కష్టం. అందులో వయస్సుడు అనేవాడు రూపాయికి 25% అంటే 25% ఎక్స్ చేసుకుని రూపాయి పావలాకి ఎవరికైనా వస్తువు అమ్మొచ్చు. ఆ పావలా శాతంలో 50% భగవత్ సేవలకు ఉపయోగించాలి, 25% తన ఇంటి కార్యక్రమం ఉపయోగించాలి, 25% నెక్స్ట్ బిజినెస్ యాక్టివిటీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ప్రొడక్ట్ చేయాలి. ఆ విధంగా లైఫ్ ఎప్పుడైతే లీడ్ చేస్తాడో అతను చేసే యాక్టివిటీలో ఎటువంటి కర్మ లేదు, పాపం లేదు, యూ విల్ బి సేఫ్, కృష్ణాకాంక్షగా ఉన్నాడు. కానీ అతడు రూపాయిని రూపాయిన్నర 2 రూపాయలు 5 రూపాయలు అమ్మాడనుకో, అప్పుడు అతడు శాస్త్రానికి విరుద్ధంగా ఎక్కువ ధనాన్ని స్వీకరిస్తున్నాడు, అప్పుడు కర్మను స్వీకరిస్తాడు, పాపాన్ని స్వీకరిస్తాడు, తదనంగా కంప్లీట్ అతని స్థితి నుంచి దిగిరేడైపోతాడు. సమాజంలో వాడు అందరం తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు సమాజంలో ఇప్పుడు ఎవరు మన తిరుపతి చాలా ఎక్కువ తనఖా పెట్టలే కోట్లు దేనేమంటారు, ఏది కుదవ వ్యాపారం ఎంత భయ, నేనెక్కడ చూడలేదు ఎంత ఇన్ని షాపులు, అంటే ప్రజల్ని పీడించలాగా తినడం అనమాట. ఆ విధంగా చేయడం వల్ల ఆ వ్యక్తుల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. అందులో నాయకులు అనేవాళ్ళు ఖచ్చితంగా నిజాయితీ పేర్లు ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, అంకితభావం కలిగి ఉండాలి, తర్వాత త్యాగభావం కలిగి ఉండాలి, సేవభావం కలిగి ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఎప్పుడైతే ప్రదర్శిస్తారో ఆ నాయకుల పట్ల పెద్దలందరూ కూడా ఎంతో ప్రేమనే ఆసక్తిని పెంచుకుంటారు. అందుకే ఇక్కడ సేమ్ అదేవిధంగా మనం కూడా కృష్ణ కంసకు వచ్చాం. మనం గత జన్మ తీసుకుంటాంటే నాట గత జన్మ అంటే నాలుగు ప్రీవియస్ బర్త్, ప్రీవియస్ డేస్ మనం కృష్ణకాంత రాకముందు ఒక స్థితి కలిగి ఉన్నాం. అది చదువుకోవడం ఉండొచ్చు, లేదా వ్యాపారం కలిగి ఉండొచ్చు, లేదంటే సమదర్ యాక్టివిటీ చేసి ఉండొచ్చు. సంహవ్ అదర్ కృష్ణుడు మెరిసి వల్ల, లేదా గురువు కృప వల్ల, ప్రభుపాద కృప వల్ల, లేదా భక్తుల కృప వల్ల నువ్వు కృష్ణకాంతకు వచ్చేసాం. దెన్ నీకు తెలియకుండానే ఒక పేరు, తెలియకుండానే బలగం, తెలియకుండానే ధనం, తెలియకుండా అన్ని రకాల సౌకర్యాలు వస్తూ ఉంటాయి, నో డౌట్. ఇదందరికీ మన ప్రత్యక్ష అనుభవమే. మనం నాకేం రావడానికి వీలేదు, ఖచ్చితంగా మనకు వస్తాయి. మనం ఎందుకంటే మనం కృష్ణ చైతన్యంలో సాధువుగా జీవనం కొనసాగించడానికి, లేదా బ్రహ్మచారిగా జీవనం కొనసాగించడానికి మనం వచ్చాము. కాబట్టి మన మీద ఫెయిత్తో ఈ వ్యక్తులు సమాజానికి మేలు చేస్తారు. ఎందుకంటే సాధువునే నమ్ముతారు ప్రజలందరూ కూడా. సాధువు ఎటువంటి పని చేయడం తప్పని చేయడం భావంతో అందులో సాధువుని సంతృప్తిపరచడం కొరకు మంచి మంచి ఆహార ఫలాలు ఇస్తుంటారు, లేదా ధనాన్ని ఇచ్చి భగవత్ సేవ నిమగ్నం చేయమని ఇస్తుంటారు, లేదా అతనికి మంచి ఆతిథ్యాన్ని ఇస్తుంటారు, మంచి రెస్పెక్ట్ ఇస్తుంటారు, లేదా మంచి వెల్ ఎంతమంది వ్యక్తులు అతను అనుసరిస్తుంటారు. వీటిని చూసుకుని మనం కానీ గర్వితులు అయ్యామనుకో, ఆ నాకు మంచి పేరుంది, నాకు ఎంతోమంది బలగం ఉన్నారు, నాకెంతో ధనాన్ని వీళ్ళంతా ఇస్తున్నారు అని మనం, మన యొక్క ముఖ్య లక్ష్యం ఏమి ఉండాలి? హరిగురు సేవ, కృష్ణుని హరిని సేవించాలనే ముఖ్య విషయం మనం మర్చిపోయామనుకో, దాన్ని మనం వీటిలో ఇన్వాల్వ్ అయిపోతాం. దీనిలోని ఈ పేరు, ఈ ధనము, ఇతర బలగంతో ఇన్వాల్వ్ అయ్యి మనకున్న స్థితి నుంచి టప్ కింద పడతాం మనం. అందులో మన డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకూడదు. మన డైరెక్షన్ ఎప్పుడు ఒకటే, హరి కృష్ణుని సేవించడమే అని ఉండాలి. కానీ ఈ తాత్కాలికమైన సంపదలు కానీ, ఈ సంఘంలో ఉండే ఈ యొక్క పేరు, ప్రతిష్ట, లాభం, లేదంటే ఈ గౌరవాలు కాదు. ఈ గౌరవాలు ఎప్పుడు ఉండేగా, ఎప్పుడైనా మారిపోయేవి. అందులో వీటి పట్ల మనం ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండగలం, మనసు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ అలా ఉండనివ్వదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఎంతమంది అనుసరించబడి ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రభు అని పిలుస్తారు. ఎంతమంది ప్రభువా మనం? ఎంతమంది మన ప్రభు కాదు. ప్రభు అంటే ఇంద్రియాలకి అధిపతి. యాజ్ఫర్ శాస్త్ర ప్రకారం మన ఇంద్రియాలకు అధిపులమా? కాదు, ఇంద్రియాలు దాసులమే. కానీ ప్రభు అని చెప్పేసరికి మనం ఇట్లా మనం అనుకుంటాం. ప్రభు అనేసరికి అంటే అది మనతో ఉండేవాళ్ళకైతే ఓకే. బయట నుంచి వచ్చే కాంగ్రెషన్ కావచ్చు, ఇతర భక్తులు కావచ్చు, ప్రభు, సాధుగారు, స్వామిగారు అంటుంటే మనం ఆకాశంలో ఉంటాం. అసలు యాక్చువల్గా మన స్థితి మనకు అర్థమైంది అనుకో, అరేరే అసలు నన్ను నిజంగా వీళ్ళు ప్రభుని పిలుస్తున్న నేను దానికి అర్హుని కాను, నా స్థితి ఏమిటో నాకు తెలుసు అని మనం అనుకుంటే ఇమీడియట్ మనం హంబుల్కుంటాం. అప్పుడు వారు ఇచ్చే సౌకర్యాలని మనం ఎంత కావాలో అంతే తీసుకుంటాం, అంతకుమించి మనం దూరం పెడతాం. అదే ఏదో ధనం వస్తుందో ఆ ధనం కేవలం కృష్ణ సేవలో ఉపయోగిస్తాం, కానీ మన ఇంద్రియ సేవలో కొంచెం కూడా వాడాం. అదేవిధంగా ఏదైతే పేరు, ఏదైతే లాభము, ఏదైతే బలగం అంటే మంది మార్బలం వాళ్ళంతా వస్తారో వాళ్ళందరినీ కృష్ణుని కనెక్ట్ చేస్తాం, కానీ తనకు తాను కనెక్ట్ చేసుకోడు. అలా చేసుకుంటానంటే వెంటనే అతడు ఇంద్రియాలకు ఆదేశం అవుతున్నాడు, తనకి స్థితి నుంచి పతనం అవడానికి దగ్గరగా ఉన్నాడు అని మనం గుర్తించాలి. అందులో మనం ఈ తెలుసు తెలియకుండా కృష్ణాకాంక్షలకు వచ్చాం. ఈ గొప్ప అవకాశాన్ని మనం పొందినాం కాబట్టి ఆ గొప్ప అవకాశాన్ని మనం అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదంటే ఇక్కడ ముఖ్యం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా భాషలో ఏం చెప్తానంటే, వేద యజ్ఞాల్లోని అంటే వైదిక కర్మకాండంలోని జ్యోతిష్టాష్టమ యజ్ఞం అని ఒక యజ్ఞం ఉంది. ఆ జ్యోతిష్టాష్టమ యజ్ఞం ఎవరైతే చేస్తారో అటువంటి వ్యక్తి స్వర్గలోకాలకు వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్తుంది. ఎందుకోసం ఆ కార్యక్రమం ఇస్తానంటే, ప్రజలు భయంకరమైన ఇంద్రియభోగం అనుభవించిన కొరకు ఎట్లాంటి అట్లా వాళ్ళు దుష్కారాలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రజల చేత ఆ దుష్కారాలు ఆపి వాళ్ళు సత్కారాలు చేసే విధంగా చేయడం కొరకు యజ్ఞకృతుల నుంచి ఇవి ఇచ్చాయన్నమాట. నాయన నువ్వు నీ మూలాంశం ఏంటి, నీ ఇంద్రియాలు సంతృప్తిపరచుకోవాలి, సరే దానికోసం యజ్ఞం చేయి, యజ్ఞం చేయడం ద్వారా నువ్వు ఇంద్రియాలు అనుభవించగలుగుతావు అని ఒక ఆశ చూపిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ క్రతువును ఆచరిస్తాడు, తద్వారా వచ్చే జన్మలో నేను ఇంద్రలోకంలో వెళ్ళి ఇంద్రభోగాలు అనుభవించుకొస్తాను అనే భావంతో దుష్కారాలు ఆపి సత్కారాలు చేసే విధంగా మారుతాడు. అయితే అతనికి నిర్దేశం ఇచ్చిన వ్యక్తి క్రమానుగతంగా అతను చైతన్యాన్ని ఉద్ధరింపజేసి కృష్ణుని వైపు మార్చగలడానికి కోసం ఈ పద్ధతి. కానీ ఎవరైతే ఇంద్రియభోగ రక్తుడై ఉన్నాడో ఆ వ్యక్తి ఈ తాత్కాలిక సౌకర్యాలకే ఆశ చూపించి ఇక్కడే స్టక్ అవుతాడు. వాడు అనుకుంటాడు వేదాలు దేనికోసం ఉద్దేశించబడ్డాయంటే నా ఇంద్రియాలు సుఖపరచుకోవడం కోసమే ఉద్దేశించబడ్డాయి, అక్కడ కృష్ణుడు ముఖ్యం కాదు అనే విషయం మర్చిపోతాడు. ఆ విధంగా మళ్ళా పునరుపజననం, పునరుపమణం, ఆ విధంగా జన్మోత్ సంవత్సరాలు పడిపోయి అక్కడే కొట్లాడుకుంటూ ఉంటాడు. అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడ చెప్తుంది. అదేవిధంగా చాతుర్మాస వ్రతం పాటించే వారి గురించి కూడా మళ్ళీ ఇక్కడ పెట్టింది. ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా అనుసరిస్తారో వేద కర్మకాండలను భాగంగా చెప్పబడుతుంది. అటువంటి వాళ్ళు సోమరసపానంతో బలం పొంది వాళ్ళు స్వర్గలోకంలో ఎంతో ఇంద్రియభోగం పొందుతారు. కానీ ఈ లౌకికులు లేదంటే ఇంద్రియభోగం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు దీన్ని వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటారు. కానీ చాతుర్మాస వ్రత యొక్క ముఖ్య ఉద్దేశం విష్ణు సంతృప్తి, విష్ణు సేవ కొరకు ఉద్దేశించబడింది అనే విషయాన్ని వాళ్ళు గమనించరు. ఎందుకంటే ఆ యొక్క కోరిక వాళ్ళకి అంత బలంగా ఉంది కాబట్టి ఆ బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకున్న స్థితి నుంచి వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. అందులో మనం అలా కాకుండా మన చరమగమ్యం కృష్ణుడే ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఎగ్జాంపుల్, మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ట్రైన్లో మనం ప్రయాణం చేస్తే మన గమ్యం ఇక్కడ నుంచి బృందావనం వెళ్ళడం లేదంటే మాయపూర్ వెళ్ళడం, మనం ట్రైన్ బయలుదేరింది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకు మధ్య మధ్యలో ఏసీ కోచ్లు అయితే డిఫరెంట్ ఫెసిలిటీస్ మనకు కల్పిస్తారు. సెకండ్ క్లాస్ కోచ్ అయితే అదొక రకమైన ఫెసిలిటీ కల్పిస్తారు. జనరల్ కోచ్ అయితే అక్కడ ఫెసిలిటీ ఉండవు, బట్ స్టిల్ మనకు ఒక కూర్చోడానికి బెడ్ ఆ బెర్త్ ఉంటుంది. కానీ తాత్కాలికంగా మన ప్రయాణంలో పొందే ఆ సుఖాలని మనం ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మన గమ్యాన్ని మర్చిపోతాం. అంటే ఆ కోచ్లో కూర్చుని అక్కడ వాతావరణం మనం బాగా మరింత బాగా మెయింటైన్ చేయడం కోసం మన ప్రయత్నాన్ని పెట్టినట్టయితే మన గమ్యం ఎక్కడ చేరుకున్నా ఆ గమ్యాన్ని వదిలేస్తాం. కానీ మనం ప్రయాణిస్తుంది కేవలం కొంత సగాలు మాత్రమే. నా గమ్యం నేను చేరుకోవాల్సింది బృందావనం కానీ లేదంటే మాయాపురం అనే రామానికి వెళ్తున్నాను, అది నా యొక్క గమ్యం అనుకున్నప్పుడు ఆ ట్రైన్లో జరిగే సౌకర్యాల పట్ల మనం అంత ఆసక్తి చూపించాం, లేదా ట్రైన్లో పొండే తాత్కాలిక ఇబ్బందుల గురించి కూడా మనం పట్టించుకోం. ఎందుకు మన మెయిన్ ఏం అది కాబట్టి. ఒకవేళ అది కాదనుకున్నట్టయితే మనం ఆ తాత్కాలిక సౌకర్యాల పట్ల ఆసక్తి చూపించి అక్కడ ఉన్న మనకేమైనా ఇబ్బంది ఏర్పడితే మనం వాటి కొట్టాడు కూర్చుంటాం. అందులో ముఖ్య గమ్యం అదే ఉండాలి. సిమిలర్లీ మన యొక్క జీవితంలో కూడా మన గమ్యం కృష్ణుని యొక్క భక్తిని పెంపొందించుకోవడం కొరకు, ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ సేవలో నిమగ్నం చేయడం కొరకే ముఖ్య ఉద్దేశం ఉండాలి. కానీ మనం తాత్కాలికంగా పొందే ఈ సౌకర్యాలు కానీ ఈ యొక్క లాభాలు కానీ పేరు కానీ ప్రతిష్ట కానీ కావు. వీటి పట్టుకనే మన ఆకర్షణ పొందినట్టయితే మనం మన స్థితి నుంచి పతనం అవుతాము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా పతనం కాకుండా ఉండడం కొరకు మనం మనకు ఇవ్వబడిన కృష్ణకాంతి పద్ధతిని చాలా సిన్సియర్గా అనుసరించాలి. అదేవిధంగా గురువు కృష్ణునిచ్చే ఆదేశాన్ని ఖచ్చితంగా అనుసరించినప్పుడు మనం మనకి లాభం చేకూర్చిన వాళ్ళు అవుతాం, మన మీద ఎవరైతే ఆధారపడారో వారికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతాం, చివరికి అందరూ కూడా కృష్ణుని సాన్నిధ్యాన్ని చేరుకునే అవకాశం లభిస్తుందండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. అందులో సారాంశం వర్ణాశ్రమ భక్తి జీవుల్ని క్రమానుగతంగా వారి చైతన్యాన్ని కృష్ణుని వైపు మార్చడం కోసం ఈ వర్ణాశ్రమ పద్ధతి ఇవ్వబడింది. కానీ ఈ వర్ణాశ్రమ పద్ధతిలో జీవులు క్రమానుగతంగా అభివృద్ధి సాధిస్తున్నప్పుడు తాత్కాలికంగా పొందే ఈ యొక్క లౌకిక సుఖాల పట్ల వాళ్ళు ఆసక్తులయ్యి భగవంతుని నిర్లక్ష్యం చేసి ఇంద్రియభోగాల పట్ల అనురక్తులు అవుతారు. ఈ విధంగా అవడం వల్ల వారి మీద ఆధారపడిన ఇతర ప్రజలు వారికి భగవంతుడు అనే విషయం పక్కకు వెళ్ళిపోయింది. అందరూ కూడా అనాగరికులుగా అంటే భగవంతుని నిర్లక్ష్యం చేసి జీవితం కొనసాగిస్తున్నారు. ఆ విధంగా వారు పూర్తిగా దిగజారుతున్నారు అని ఇక్కడ చెప్తుంది. అదేవిధంగా నాయకుడు అనేవాడు నరదేవ అని కూడా చెప్పబడుతుంది. ఇది క్వీన్ కుంతి బుక్లోని చివరి శ్లోకంలోని కుంతిమారుణ్ణి కృష్ణుని గ్లోరిఫై చేస్తోంది. ఓ కృష్ణ, నీవు నరదేవుడు అంటే రాజు నరదేవుడు, అలా నువ్వు ఈ జగత్తు అవతరించి రాజు అనేవాడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలనే నువ్వు చూపించిన కోసం నువ్వు అవతరించావు. యు ఆర్ సో గ్రేట్ అంటూ కృష్ణుని కుంతిమారుణ్ణి కీర్తిస్తోంది. ఎందుకంటే నరదేవ అంటే భగవంతుని యొక్క ప్రతినిధి రాజు, అంటే భగవంతుని యొక్క సూచనల్ని ప్రజలకు అందించి వాళ్ళందరం కూడా కృష్ణ చెందినంతగా చేయడం అనేది రాజు యొక్క బాధ్యత. ఆ విధంగా వర్తించినట్టయితే ప్రజలు ఎవరు అతన్ని అనుసరించరు. మనకి శాస్త్రాలు తీసుకుంటుంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైతే భగవంతుని యొక్క సూచనల ప్రకారం నడుచుకున్న రాజులు ఉన్నారు, భగవంతుని సూచన ధిక్కరించిన రాజులు కూడా ఉన్నారు. మీకు తెలియని విషయం కదా, అందరూ కూడా శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళే. అందులో ఎవరు కృష్ణుని సూచన ప్రకారం నడుచుకుంటూ సమాజంలో ప్రజలందరినీ మంచి మార్గం నడిపించడం అన్నారు, ఎవరు నడిపించకుండా ఉన్నారు. నడిపించిన వారి యొక్క మార్గాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మనం కూడా మన మీద ఆధారపడిన వారికి మంచి మార్గం చూపించిన వారు అవుతాం. కానీ తప్పుడు మార్గం ఎంచుకున్న వ్యక్తులు మనం ఎంచుకున్నట్టయితే మనం ఆ విధంగా చేయలేం. నిన్న కూడా వాసుకృష్ణ ప్రభు కూడా చెప్పింది అదే, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లు ఉంటారు ప్రజలు ఎట్లు ఉంటారు. అందులో రాజు మంచి సద్లక్షణాలు కలిగి ఉంటే ప్రజలందరికీ సద్లక్షణాలు కలిగించే విధంగా సహాయపడతాడు. ఈవిందరూ ప్రజల్లో ఆ సద్ధాంశాలు లేకపోయి ఉండొచ్చు, మంచి గుణాలు లేకపోయి ఉండొచ్చు, కానీ మంచి గుణాలు పెంపొందించుకునే విధంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తొలగి చేసి వాళ్ళందరినీ కూడా కృష్ణ చైతన్యంలో అభివృద్ధి సాధించే విధంగా ఆ రాజు సహాయపడతాడు. అందరూ రాజు మీద ఆధారపడి ఉంటుంది సమాజం అంతా. అందరూ రాజు నరదేవ భగవంతుని యొక్క ప్రతినిధి అని చెప్పబడుతుంది. అటువంటి రాజు మంచివాడైతే సమాజం అంతా సక్రమంగా ఉంటుంది. అదే స్థితిని ప్రభుపాద ఫస్ట్ టైంలో కూడా రవీంద్ర సర్ కూడా అడుగుతున్నాడు, మీరు ఇతరుల పట్ల ఎంతో దయా కరుణ జాలి కలిగి ఉన్నారు, ఈ కృష్ణ చంద్ర పంచాలని ఆ యొక్క అంకితభావం కలిగి ఉన్నారు, నెక్స్ట్ ఎవరు చూస్తారు అని ఆ కోరికతో అడిగాడు అనమాట. అంతేగాని ప్రభుపాద తర్వాత ఎవరు నేనని రవీంద్ర సర్ ఉద్దేశం కాదు. అంటే అక్కడ అటువంటి భావన కలగాలి అనేది అక్కడ మెయిన్ పాయింట్. అందులో నాయకులు అనేవాళ్ళు ఈ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. మరి ఈ లక్షణాలు మనకి ఎట్లా అభివృద్ధి అవుతాయి? మనకంటూ అటువంటి త్యాగభావం కానీ, అంకితభావం కానీ, లేదంటే దయా కానీ, క్షమాగుణం కానీ, లేదా సేవాభావం కానీ ఇవి మనం లేవు. మనమంతా ఇతరుల నుంచి ఎట్లా సేవను లాక్కోవాలి, ఇతరుని ఎట్లా మనం అనుదొక్కాలి, ఇట్లా ఇతరుల నుంచి ఎట్లా మన సౌకర్యాలు పెంపొందించుకోవాలి, ఈ లోభత్వం అనే స్వభావం కలిగి ఉన్నాం. అందులో ఈ నాయక స్థితిని పెంపొందించుకోవాలంటే మనకు ఆ లక్షణాలు ఉన్నప్పుడే నాయక స్థితిని తీసుకోవాలి. ఒకవేళ సమూహం మెరిసి వచ్చింది, లేదా గురువో లేదంటే ఇతర యాజమాన్యం నీలో ఉన్న ఏదో చిన్న మంచి స్వభావానికి నీకు ఒక నాయక స్థానాన్ని ఇచ్చారు, అప్పుడు ఆ నాయకత్వ స్థానం పొందిన తర్వాత మనం ఎట్టి బస్సులో కూడా ఆ పరిస్థితులకి లొంగిపోకుండా, అంటే సౌకర్యాలు లొంగిపోకుండా మన స్థితిని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు దాన్ని బట్టి మనం డిటాచ్గా ఉంటాం. డిటాచ్గా ఉంటే సరిపోదు, మన అటాచ్మెంట్ ఎవరు పెట్టే ఉండాలి? కృష్ణుడు పెట్టే ఉండాలి. నాయక స్థితి ఈ విధంగా ఉంది, దీన్ని నేను పరివర్తన చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. ప్యూరిఫై చేసిన ఏమై ఉండాలి? నేను కృష్ణుడు పట్ల నా బంధన పెంచుకోవాలి అనే కాన్షియస్తో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు ఇతరుల నుంచి వచ్చే ఆ పేరు ప్రతిష్టలు మనం అంతగా పట్టించుకోము. నా స్థితి చాలా అల్పమైంది, మీరందరూ నన్ను ప్రభు స్వామి అంటున్నప్పుడు కూడా నాకు ఆ స్థితి లేదు, నేను పూర్తిగా ఇందియన్ దాసుడే ఉన్నాను, నా స్థితిని నేను పవిత్రీకరణ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను అనే కాన్షియస్తో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇతరుల నుంచి వచ్చే ఆ యొక్క సౌకర్యాలు కానీ, పేరు కానీ, లాభం కానీ వాటిని మనం కృష్ణుడికి అర్పిస్తాం, గురువుకి అర్పిస్తాం, కానీ మనం ఎట్టి బస్సులో స్వీకరించము. అదేవిధంగా కృష్ణ చేతన పద్ధతులు కూడా మనం సిన్సియర్గా తీసుకోవాలి. ఒకటి డిటాచ్గా ఉండం, రెండవది అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎవరు పట్ట? కృష్ణుడు పట్ట. కృష్ణ చేతన పద్ధతి పట్ట మనం ఎప్పుడైతే అటాచ్మెంట్ కలిగి ఉంటామో క్రమానుగతంగా ఈ హరికృష్ణ మహామంత్రం మనని పవిత్రీకరణ చేస్తుంది. ఎందుకంటే ఈ కలికాలంలో ఉన్న జనులకి ఒకే ఒక్క ఆధారము హరికృష్ణ మహామంత్రం. అంటే దీన్ని తప్పించి వేరే పని, వేరే గతి లేదు, వేరే గతి లేదు, వేరే గతి లేదు. ఇది ఒక్కటే ఒక మార్గం. అందుకే ఈ హరికృష్ణ మహామంత్రాన్ని మనం ఖచ్చితంగా మనం హరికృష్ణ మంత్రం జపించినట్టయితే అది మన హృదయాన్ని పవిత్రీకరణ చేస్తుంది, మన కృష్ణుని పట్ల ప్రేమ అంకిత భావాన్ని మనలో కూడా కలిగిస్తుంది. మనలో కూడా మన ఈ నాయకత్వ వర్షాలు ఏవైతే మనం చర్చించుకున్నామో ఆ లక్షణం మనలోనే ఉన్నాయి, కానీ కవర్డ్, కలుషితం అయి ఉన్నాయి. ఈ హరికృష్ణ మహామంత్రం మనం ఛాన్ చేయడం వల్ల కలుషాలనే పూర్తిగా నిర్మించబడి మనం పవిత్రులు అవుతాం. అప్పుడు కృష్ణ చైతన్య వందంగా ఇతరులకు మార్గదర్శనం ఇస్తూ వాళ్ళందరినీ కృష్ణచేత వ్యక్తులుగా తయారు చేయగలుగుతా ఉంది ఇక్కడ మన సందేశం. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. తిరుమల ఒకటే కాదు, ప్రపంచం దాంట్లో ఉన్నారు. ఎక్కడైనా కదా తిరుమలలో ఉన్నారు, అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు, నాటు ఒక తిరుమల. ఇక్కడ నీకు దగ్గర ఉంది కాబట్టి చూస్తూ ఉన్నావు. అది కాదు సమస్య, సమస్య సరైన నాయకుడు లేకపోవడం. అందులో సరైన నాయకుడు ఎన్నుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి ఏకాదశి నామాలను మనం 24 నామాల్ని చెప్పుకుందాం. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, శక్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలికి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వరుతుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిజ్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. శ్రీమద్ భగవద్గీతకి శిల ప్రభుపాద్కి గౌర ప్రేమని.